గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు యోబు గ్రంథము 42వ అధ్యాయంలో కొన్ని వచనములు చూడవలనని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగునా వివేచన లేని వాడనైన నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజ్తో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నద్దుకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజ్ను, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గ్రంథము నుండి మనము తెలుసుకునవలసినటువంటి అంశములు అనేకమైనవి ఉన్నవి. ఈ యొక్క గ్రంథములో మనకు పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు, ముఖ్యులైనటువంటి వారు దేవుడు, సాతాను, యోబు, అతని 3 స్నేహితులు, ఆ తర్వాత ఎలీహు అనేటువంటి మరి ఒక వ్యక్తి. ఇక మిగిలినటువంటి వారందరూ అంత ప్రాధాన్యత కలిగినటువంటి వారు కారు. ఈ గ్రంథమును మనం చదువుతున్నప్పుడు మనము గమనించవలసినటువంటి అంశములు, తెలుసుకునవలసినటువంటి విషయములు అనేకమైనవి ఉన్నాయి. యోబు తను నీతిమంతుడై ఉన్నాడు, అయితే తనకు ఒక్కసారిగా ఈ విధమైనటువంటి శ్రమలు సంభవించినప్పుడు తాను ఎందువలన ఈ విధంగా బాధపడవలసి వస్తున్నది అనేటువంటిది తనకు అంతుపట్టని విషయంగా ఉండినది. తన హృదయాంతరంగంలో తన మనస్సాక్షి తనను గద్దించటం లేదు. తాను ఎంత సెన్సిటివ్గా ఉండేవాడంటే, ఎవరో ఏదో పిల్లలు తప్పు చేశారు అని చెప్పి వారి పక్షంగా బలులు అర్పించటం ఇలాంటిది చేయటమే కాకుండా, ఒకవేళ వాళ్ళు మనసులో ఏమైనా తప్పు చేశారేమో అనేటువంటి ఉద్దేశం చేత అనేక మార్లు వారి నిమిత్తమై బలులు అర్పించటం అనేటువంటిది, ప్రార్థనలు చేయటం అనేటువంటిది చేస్తూ ఉండేవాడు. అంటే అంత సెన్సిటివ్గా ఉండేటువంటి వ్యక్తి, అంత నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తికి ఒకేసారి ఈ విధమైనటువంటి బాధలు, శ్రమలు అనేటువంటివి ఒక్కసారిగా వచ్చి పడినప్పుడు అది కూడా మొట్టమొదట తన యొక్క ఆస్తి పోయింది. పిల్లలందరూ ఒకే రోజు చనిపోయారు. అది చాలదన్నట్లుగా తన యొక్క శరీరము సహితము ఎంతో కృషించిపోయి బాధపడుతూ దురదతోటి నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నటువంటి సమయములో బ్రతుకుతూ ఉన్నప్పుడు తన స్నేహితులు వచ్చి తనను ఏదో తప్పిదం చేశావు, అందువలననే నీకు ఇలాగ జరిగింది అని దెప్పుతూ ఉన్నప్పుడు ప్రతిస్పందించినటువంటి వాడై తను వారికి సమాధానం చెప్పటం అనేటువంటిది, ఆ సమయములలో తాను దేవుని కలుసుకొనవలనని, దేవునితోనే తన యొక్క వ్యాజ్యమును తీర్చుకొనవలనని ఆశను వ్యక్తం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఇదంతా కూడా యోబు చేసినటువంటిది. అయితే తన స్నేహితులు ఏం చేశారంటే, యోబు బాధపడుతూ ఉన్నాడు, బాధపడేందుకు వాళ్ళకి తెలిసినటువంటి కారణం ఒకటే, ఏంటంటే ఎవరైనా తప్పు చేసినట్లయితే దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు యోబు బాధపడుతున్నాడు, శిక్ష పొందుతున్నాడు దేవుని యొద్ద నుండి. కాబట్టి ఏదో తప్పు చేయకుండా దేవుడు తప్పు చేయడు కదా, దేవుడు ఖచ్చితమైనటువంటి వాడు అనేటువంటి తలంపు వారిలో ఉండింది. మంచిది. అయితే అదే సమయంలో దేవుడు ఇతరత్రా కూడా మనుషులను పరీక్షించవచ్చు, దానివలన శిక్ష రావచ్చు అనేటువంటి విషయం వారికి తెలిసినటువంటిదిగా లేదు. అయినప్పటికీ వారేమనుకున్నారంటే, వారికి తెలిసినటువంటిదే సమస్తము అని అనుకుని, యోబును నీవు తప్పిదం ఏదో చేసుంటావు మాకు తెలియకుండగా, అందువలన ఈ శిక్షలన్నీ నీ మీదకి వచ్చినాయని దెప్పటం ప్రారంభించారు. ఇది వారు చేసినటువంటి పని. ఆ తర్వాత ఎలీహు అనేటువంటి మరొక వ్యక్తి కూడా వచ్చి, మీరంతా రైట్ కాదు, యోబు పక్షంగా కొన్ని తప్పులున్నాయి, అదేవిధంగా యోబు స్నేహితులైన మీరు, ఎలీఫజ్ అనేటువంటి ఆయన, బిల్దద్ అనేటువంటి ఆయన, జోఫర్ అనేటువంటి ఆయన, వీరంతా కూడాను మీరు తప్పులు చేశారు. నేను చెప్తాను చూడండి, వయసులో నేను చిన్నవాడినే కానీ నేను మీకన్నా కొంత జ్ఞానంలో ఎక్కువగా ఉన్నట్లున్నాను అని ఆయన ఏదో చెప్పుకొస్తాడు. సరే, ఆయన్ని పక్కన పెడదాం కాసేపు, ఎలీహు అనేటువంటి ఆయన్ని పక్కన పెడదాం. మనం యోబుని గురించి, యోబు యొక్క ముగ్గురు స్నేహితులను గురించి, దేవునిని గురించి ఆలోచిద్దాం. యోబు స్నేహితులైనటువంటి ముగ్గురు చేసినటువంటి తప్పేంటంటే, తమకున్న సగం జ్ఞానంతో, అసంపూర్తి అయినటువంటి జ్ఞానంతో మాట్లాడటం అనేటువంటిది వీరు చేసినటువంటి తప్పు అయి ఉన్నది. మూడు విడతలుగా సాగినటువంటి యోబు తన ముగ్గురు స్నేహితుల మధ్య సంభాషణ, తర్వాత ఎలీహు మాట్లాడటం, ఆ తర్వాత దేవుడు మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి సీక్వెన్స్లో. దేవుడు మాట్లాడేటప్పుడు సుమారు 77 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఈ ప్రశ్నలు దేవుడు ఎవరికి సంధించాడు, ఎవరిని అడిగాడు ఈ ప్రశ్నలన్నీ కూడాను అనేటువంటిది కొంచెం పండితుల మధ్య వివాదాంశంగా ఉన్నది. కొందరు ఏమంటారంటే యోబును ప్రశ్నించాడు అని, కొందరంటే లేదు ఎలీఫజ్ను ప్రశ్నించాడు అని కొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ అది పండితులకు వదిలిపెట్టి వేద్దాం. ఆ సంధించినటువంటి ప్రశ్నలైతే మాత్రము యోబుకు మాత్రమే కాదు, యోబు యొక్క స్నేహితులకు అందరికీ అక్కడ వర్తించేవిగా మాత్రము ఉన్నాయి. ఎందుకంటే అందరూ తప్పు చేసినటువంటి వారుగానే అక్కడ ఉన్నారు. అయితే దేవుడు సంధించినటువంటి ప్రశ్నలకు బదులుగా యోబు పశ్చాత్తాప పడుతూ 42 అధ్యాయము, అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అధ్యాయము లో 2-6 వచనాల వరకు తను మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. తను ఏమని చెప్తాడంటే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు, అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితిని అనేటువంటి మాట యోబు తను చెప్పినట్లుగా, ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా 6వ వచనంలో మనం చూసినట్లయితే, కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుతున్నాను అనేటువంటి మాటలు యోబు మాట్లాడినట్లుగా, ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యోబు తాను మాట్లాడినటువంటిది తన బాధలో మాట్లాడాడు, తనకు తెలియక మాట్లాడాడు, తను తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఉన్నవి అనేటువంటి ఆ యొక్క జ్ఞానము లేకుండా తను మాట్లాడినటువంటి విధమును బట్టి అది బాధ అయినప్పటికీ కొంతవరకు దానిని మనము లెక్కలోనికి తీసుకొనవచ్చు. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా అలాగే మాట్లాడుతూ ఉంటారు అనేటువంటి విధంగా మనము దానిని మనవులంగా కొంత సపోర్ట్ చేసినప్పటికీ, ఎప్పుడైతే యోబు తాను అజ్ఞానంగా మాటలను, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడనటువంటి మాటలు, ఏ సందర్భంలోనైనా ఏ స్థితిలో ఉన్నప్పటికైనాను మాట్లాడకూడదు, అయితే నేను పద్దుమీరి మాట్లాడాను అనేటువంటి జ్ఞానము తనకు కలిగినప్పుడు, గ్రహింపు కలిగినప్పుడు, తను ఆ విషయమును గ్రహించుకున్నటువంటి వాడే పశ్చాత్తాపడి తను దేవుని యొద్ద క్షమాపణ కోరినట్లుగా మనం చూస్తున్నాము. అయితే తన ముగ్గురు స్నేహితుల విషయంలో ఇలాంటిది ఏమీ జరిగినట్లుగా మనము చూడలేదు. వారు 3 విడతలుగా యోబుతో ఒక్కరు తర్వాత ఒకరు మాట్లాడటం అనేటువంటిది జరిగింది. ఒకరు చెప్పేసిన తర్వాత ఆయన ఏదైనా పాయింట్లు మర్చిపోయాడేమో అనేసి రెండో వాళ్ళు మాట్లాడటం, ఈ ఇద్దరు మర్చిపోయారని మూడు ఆయన మాట్లాడటం, ముగ్గురు కూడా చేసినటువంటి విషయం ఏంటంటే యోబు మీద నింద వేయటం. ఎందుకంటే దేవుడు మాత్రం తప్పు చేయనే చేయడు అనేటువంటిది కరెక్టే, అది దేవుడు తప్పు చేయడు. అదే సమయంలో దేవుడు చేసే విషయాలు ఎందుకు చేస్తున్నాడో, ఎందు నిమిత్తమే దేనిని ఎప్పుడు ఎలా ఎలా చేస్తున్నాడో అనేటువంటిది అందరికీ తెలియదు. కాబట్టి హాఫ్ నాలెడ్జ్ తోటి ఎదుటి వాడిని కష్టంలో ఉన్నప్పుడు ఆదరించవలసినటువంటి వారు వీళ్ళు అతనిని దెప్పుతూ అతని బాధను మరింత ఎక్కువ చేసినట్లుగా కనపడుతూ ఉన్నది. అంతేకాదు దేవుడు ఎప్పుడైతే ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడో ఆ సమయంలో యోబు పశ్చాత్తాపపడినాడు. నేను చేసినటువంటిది తప్పు, తను ఇక్కడ బోకరించవచ్చు, దేవా నీవు నన్నట్లా ఏమీ లేకుండా నన్నట్లా బాధ పెట్టేస్తే అది కూడా ఒకటి రెండు దినాలు కాదు, వారాలు కాదు, నెలల తరబడి నేనట్లా ఉంటే, పైగా ఈ స్నేహితులు వచ్చి ఈ విధంగా నన్ను దెప్పేలాగా నీవే ఎలా చేసినట్లయితే నేను స్పందించాను, నేను చేసిన దానిలో తప్పేంటి అని వాదించవచ్చు ఒక మనుషుడిగా. ఇలా వాదించేటువంటి వాళ్ళంగా మనం చాలా సార్లు ఉంటూ ఉంటాము. మనం చేసినటువంటిది బ్లండర్ అని అక్కడ కనపడుతున్నప్పటికీ దానిని కప్పిపుచ్చుకునేందుకు ఎన్నో రీతులుగా మనము ప్రయత్నించేటువంటి వారంగా ఉంటాము. దేవునితో వ్యాజ్యం వేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. మనుషులందరినీ బోకరించేటువంటి వారంగాను, మనుషులందరినీ నోరు ముయించేటువంటి విధంగాను నేను చేసినటువంటిది ఎప్పుడూ ఏ విధమైనటువంటిది తప్పు కానే కాదు అని చెప్పుకునే విధంగా మనము ప్రయత్నిస్తూ ఉంటాము. మనుషులమైనటువంటి మనము తప్పిదములు చేసేటువంటి వారంగా ఉంటాము. నేను చేసినటువంటిది తప్పు, నన్ను క్షమించండి అని హృదయపూర్వకంగా చెప్పటంలో తప్పేంటి? అనేకులు ఇలా పెద్దవాళ్ళు చెప్పినటువంటి వారు ఉన్నారు. దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను తమ యొక్క తప్పిదములను తెలుసుకున్నటువంటి వారే. వారు తమ తప్పిదములను గ్రహించుకుని పశ్చాత్తాపపడి ఆ తప్పిదములను మార్చుకునటానికి దేవుని యొక్క కృప కొరకు వేడుకున్నటువంటి వారే. అయితే మనుషులలో తెలియని రీతిగా ఈ రకమైనటువంటి స్వనీతి అనేటువంటిది ఎప్పుడైతే చోటు చేసుకుంటూ ఉంటుందో, మనుషులు తమ హద్దులను మీరిపోయి వారు ఎక్కడో ఉండవలసినటువంటి వారు ఏదో ఇక్కడ ఉండటం అనేటువంటిది జరిగింది అన్న రీతిలో వాళ్ళు మాట్లాడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. సరే, ఈ ముగ్గురు స్నేహితులు ఆ విధంగా యోబు వలె తమ తప్పును గ్రహించుకోలేదు, తాము యోబు చెప్పినట్లు చెప్పలేదు. పర్యవసానంగా ఏం జరిగిందంటే దేవుడు యోబు చేసినటువంటి విజ్ఞాపనను అంగీకరించి తనను క్షమించాడు. అదే సమయంలో ఈ యోబు యొక్క స్నేహితులైనటువంటి వారు చేసినటువంటి తప్పిదము నిమిత్తమై కొన్ని విషయాలు చేయాలని చెప్పి వారికి ఆజ్ఞాపించాడు. అవేమిటంటే మొట్టమొదటిగా ఆ బలి పశువుల్ని యోబు నదికి తీసుకుని వెళ్ళి ఆ బలిని అర్పించాలని చెప్పాడు. రెండవది, అప్పుడు యోబు మీ నిమిత్తమే ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనను మాత్రమే నేను వింటాను, మీరు చేసిన తప్పిదము యొక్క క్షమాపణ నిమిత్తమై ఆయన ప్రార్థనను నేను వింటాను అని సెలవిచ్చాడు. అప్పుడు కర్నూలు తెరిసినటువంటి వారుగా వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క బలి పశువులను తీసుకెళ్లారు, బలి అర్పించుంటారు. అదయిన తర్వాత యోబు వారి నిమిత్తమై ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క శిక్షను తప్పించు నిమిత్తమై యోబు యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది గొప్ప భాగ్యము. యేసు ప్రభు మన ఎడల చేసినటువంటిది ఇదే. యేసు ప్రభువు మన యొక్క శిక్షను భరించినటువంటి వాడే. మన నిమిత్తము, మన తప్పిదముల నిమిత్తమై తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనను అంగీకరించి ఆయన శిక్షను మన శిక్షగా పరిగణించి దేవుడు మనలందరినీ స్వస్థపరిచాడు. మన మీదకి రావాల్సినటువంటి శిక్షను తొలగించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటంటే యోబు వారి నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు క్షమించటం మాత్రం కాకుండా అప్పుడు యోబును తిరిగి ఆశీర్వదించటం అనేటువంటిది జరిగింది. అప్పటి వరకును దేవుడు తనను మరలా ఆశీర్వదించటం అనేటువంటిది చేయలేదు. మన యొక్క విశ్వాస జీవితంలో మనము అనేకుల ఎడల తప్పిదములు చేసేటువంటి వారంగా ఉంటాము. చాలా సార్లు వాటిని పక్కన పెట్టేసేటువంటి వారంగా ఉంటాము. మనకున్నటువంటి అహంభావమే కానివ్వండి, లేకపోతే మనకున్నటువంటి గర్వమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అసలు వారి దగ్గరికి వెళ్ళి మనము చేసినటువంటిది తప్పు అని చెప్పటం అనేటువంటిది న్యూనతగా భావిస్తూ ఉంటాం. అది మొట్టమొదటి తప్పు. సరే, ఇక తప్పు చేసిన తర్వాత గ్రహించుకొని చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను చేసినటువంటిది తప్పు, నన్ను క్షమించండి అని చెప్పి దేవుని యొద్ద ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలను క్షమించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. మనము హృదయపూర్వకంగా మన ఎడల తప్పిదము చేసినటువంటి వారిని మనం క్షమించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. చాలా మంది ఇతరులు వచ్చి మనలను క్షమాపణ అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే క్షమిస్తూనే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కీడంతటిని కూడా హృదయంలోనే ఉంచుకుంటాము. అయినా మీరు అలా చేసి ఉండకూడదు, నేనంతో బాధపడ్డానండి, ఇప్పటికీ బాధపడుతున్నానండి, ఈ విధమైనటువంటి మాటలే చెప్తాం గాని హృదయపూర్వకంగా క్షమించేటువంటి వారంగా మాత్రము మనం ఉండం. హృదయపూర్వకంగా క్షమించటం అంటే దానిని గురించి మర్చిపోయేటువంటి విధంగా మనం దానిని క్షమించవలసి ఉంటుంది. అప్పుడప్పుడు అవన్నీ కూడాను మళ్ళా మనసులోనికి తీసుకుని వచ్చి రేపటానికని సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ ఎక్కువ భాగము నీవు దానిని పక్కన పెట్టేసేటువంటి వాడుగాను ఇక మీదట వాటిని గురించి ప్రస్తావించినటువంటి విషయంగా నీవు దాన్ని పరిగణించేటువంటి వాడుగాను ఉండవలసి ఉంటుంది. యోబు ఆ విధంగా వారిని క్షమించాడు. అప్పుడు తనకు రావలసినటువంటి దీవెనలన్నింటినీ దేవుడు దయచేయటం అనేటువంటిది తిరిగి మనం చూస్తున్నాము. తనను రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా, తిరిగి తనకు సంతానమును అనుగ్రహించినట్లుగా, తిరిగి దీవించినట్లుగా, ఇవన్నీ కూడాను 42వ అధ్యాయంలోని చివరి వచనములలో మనము చూడవచ్చు. కాబట్టి దేవుని కృపలను మనము పొందాలి అని అంటే దేవుడు ఇష్టపడేటువంటి విధంగా ఆయన ఆశించేటువంటి రీతిగా మనం ఉండవలసి ఉంటుంది. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ఇష్టానుసారంగా చేసుకుంటూ దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించాలని, మనలను ఆశీర్వదించాలని అనేక సార్లు తాపత్రయపడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. దేవునికి మన మీద మేలు చేసినట్లుగా మనము భావించేటువంటి వారంగా ఉండకూడదు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము? యోబు వలె ఉంటున్నామా? యోబు స్నేహితుల వలె ఉంటున్నామా? దేవుడు ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నలు యోబుకు మాత్రమే సంబంధించినవి కాదు, ఆ ముగ్గురు స్నేహితులకు కూడా సంబంధించినవి. ఆయన అడిగినటువంటి ప్రతి ఒక్క ప్రశ్న కూడాను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటిది అయి ఉన్నది. వీరేమనుకున్నారంటే యోబుతో మాట్లాడుతున్నాడు అనుకున్నారో మరి ఏమో తెలియదు. యోబును మాత్రమే ప్రశ్నిస్తున్నాళ్లే అనుకుని యోబు ఆ విషయంలో ఏ విధంగా తప్పిపోయాడు, ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు యోబు యొక్క ఏ రకమైన సమాధానాలు ఉన్నాయి, ఏమి లేవు కదా అని ఆలోచించుకుంటున్నారేమో. చాలా సార్లు మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మన గురించి మనం ఆలోచించకుండానే పోయి ఎవరిని గురించో ఆలోచిస్తూ ఉంటాము. ఈ వాక్యం అండి మా పలాని బావమరిదికి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఎగ్జాక్ట్ మా బావమరిదికి కావలసినటువంటి ప్రసంగం అండి ఈరోజు విన్నది. ఇదే విధంగా మా మేనగోడలకి బాగా పనిచేస్తుందండి ఈ వాక్యం. ఎగ్జాక్ట్ గా కావలసినటువంటి వర్తమానాన్ని దైవజనుడు ఈరోజు అంగీకరించాడండి. ఎందుకు ఆమె రాలేదు కానీ ఆమె వచ్చినట్టయితే బాగుండేదండి. అసలు నీకెంతవరకు ఆ వాక్యం అనేటువంటిది దానిని అన్వయించుకునగలవు? అది వదిలిపెట్టేసి ఎవరికో మేనల్లుడికి, బావమరిదికి, బావకి, వీళ్ళకి వర్తించేటువంటి దాని గురించి ఆలోచించటం అనేటువంటిది కేవలం బుద్ధిహీనత. ఈ విధంగా మాట్లాడేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. గుడైపోగానే బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి కొందరు ఉంటూ ఉంటారు. వీళ్ళలో కొంతమంది చాలా కాలంగా సంఘాల్లో పాతుకుపోయినటువంటి, పెద్దలుగా పరిగణించబడుతున్నటువంటి విశ్వాసుల సహితము ఉంటూ ఉంటారు. ఈ మాటలు విన్నప్పుడు చిన్నవారైనటువంటి వారు ఎంతో అభ్యంతరపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు రెండే రెండు విషయాలు నీకు జరుగుతాయి. ఆయన ఎంత పరిశుద్ధుడో నీవు చూడగలుగుతావు మొట్టమొదటిది. రెండవది, ఆ పరిశుద్ధతలో నిన్ను నీవు చూసుకున్నప్పుడు నీవెంత అపరిశుద్ధుడవో నీవు కనుగొనగలుగుతావు. ఈ రెండు తప్ప ప్రక్కవాడి మీద పడినటువంటి వెలుతురులో వాడి తప్పులు ఎన్ని ఉన్నాయో నీవు చూడగలుగుతున్నావు అంటే నీలో ఏదో తప్పిదము ఉన్నదనమాట. నీ ఆత్మీయ సంబంధమైనటువంటి నేత్రాలు అనేటువంటివి సరైన స్థితిలో పనిచేయట్లేదు. నీకు ఏ విధంగానైతే అవి పనిచేయాలని దేవుడు నిర్ణయించినాడో ఆ విధంగా పనిచేయటం లేదనమాట. ఇలాంటి పరిస్థితులు మనలో ఉన్నాయా మనము తెలుసుకునవలసి ఉంటుంది. యోబు కథ అనేటువంటి దాని నుండి మనము అనేకమైన విషయాలు నేర్చుకునవచ్చును. కొన్నిసార్లు యోబు స్థితిలో మనం ఉంటాము, కొన్నిసార్లు యోబు యొక్క స్నేహితుల స్థితులలో మనము పనిచేస్తూ ఉంటాము. ఈ విధంగా మనం చేసే తప్పిదములు అనేటువంటివి రెండు ప్రక్కల నుండి ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లేమో యోబు యొక్క స్థితిలో మనం బాధపడుతూ దేవుని నిందించేటువంటి వారంగా ఉంటాం, కొన్నిసార్లు బాధపడుతున్న వారి దగ్గరకు వెళ్ళి మనమేదో గనులమైనట్లుగా వారి యొద్ద మన భక్తి విశ్వాసములను గురించి ఒలకబోసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ రెండు కూడా తప్పే. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము? ఈ దినమందు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మనలను మనం పరీక్షించుకొని మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనము దేవుడు ఆశించేటువంటి స్థితిలో ఉండవలసి ఉన్నది. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం కోరుకున్న రీతిగా మేము వెళ్తామండి అంటే అది క్రైస్తవ విశ్వాసమునకు సంబంధించిన మార్గం కాదు. నీ అంతటా నువ్వే ఏదైనా చేయవచ్చు, అయితే చివరికి నష్టపోయేటువంటి వాడవు నీవు మాత్రమే ఉంటావు. కాబట్టి మనలను మనం ఇదిన మందు పరీక్షించుకొని దేవుడును మనలను ఆశించేటువంటి రీతిగా మనం ఉండగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఆ విధంగా పరీక్షించుకొని ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడివైన తండ్రి, యోబు గ్రంథము ద్వారా మీరు తెలియజేసినటువంటి సంగతులను మేము తెలుసుకున్నట్లుగాను మమ్మలను మేము తగ్గించుకొని మాకున్నటువంటి సగం సగం నాలెడ్జ్తో మేమేదో గనులమైనట్లుగా మిమ్మలను ఇతరులకు తీర్పు తీర్చేటువంటి వారంగాను, లేకపోతే మేము బాధ అవమానం హింస ద్వారా వెళుతున్నప్పుడు మిమ్మలను నిందించేటువంటి వారంగాను మేము ఉండకుండానట్లుగా మాకు సహాయం చేయండి. బాధలనైనను వేదనలోనైనను ఏ విధంగా మేము ఉన్నప్పటికీ మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమించుతూ మీకు లోబడేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.